అందుకని మనకు జీవితం అంటే ఏమిటి అని మనకు తెలియదు కాబట్టి అలాంటి ప్రశ్న కూడా ఉంటుందని ఆలోచన కూడా రాకపోవచ్చు అని మన తరఫున వాళ్లే ఓ ప్రశ్న వేసుకున్నారు. జీవితం అంటే ఏంటి అంటే శాంతి మొదటిది, రెండు సమృద్ధి, మూడు అమృతం. ఈ శాంతి సమృద్ధి అమృతం అనేవి ఉన్న దానినే జీవితం అంటారు. మన జీవితాలను మనం చూసుకుంటే ఇండివిజువల్గా శాంతి ఫస్ట్, రెండవది సమృద్ధి, మూడవది అమృతం. ఈ మూడు ఉన్నాయా? శాంతి సమృద్ధి అమృతం ఉన్నాయా? ఉన్నాయా లేవా అని ఎవరంటే వాళ్ళు ప్రశ్నించుకుంటే ఉంటే చాలా సంతోషం, లేవనుకోండి జీవిస్తున్నట్ట కాదా? మనకు మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో జీవితం అంటే శాంతిగా ఉండటము, జీవితం అంటే సమృద్ధితో ఉండటము, జీవితం అంటే కంటిన్యూస్గా ఉండడం. అమృతత్వం అంటే మొక్కలు అవ్వకుండా కంటిన్యూస్గా ఉండడం. మనకు వీటిల్లో ఏవి ఉన్నాయి ఏవి లేవంటే శాంతిగా ఉండొచ్చు కొందరు జీవితాలు, కొందరు చోట చాలా సమృద్ధిగా అన్నీ ఉండొచ్చు. మూడోది కష్టం, అమృతత్వం అనేది తెలియడం కష్టం. శాంతిగానే ఉండొచ్చు సమృద్ధిగానే ఉండొచ్చు, కానీ అమృతం అనేది తెలియకపోవచ్చు. సో ఉన్న వాటిల్లో అట్లీస్ట్ మూడిట్లో ఒకటి ఉండొచ్చు లేదా రెండు ఉండొచ్చు, తప్ప మూడు ఉండవు. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మానవీయ సత్సంబంధాలు ఏర్పడితే ఒకటి, రెండోది ఈ ధనం యొక్క సదుపయోగం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సరిగ్గా అవతారం యొక్క పునరాగమనానికి కావలసిన అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి కాబట్టి అప్పుడు వస్తాడు ఆయన శిష్యగణంతో. ఈ పనులన్నీ చేయడానికి ముందరే వాళ్ళు కొందరు పైలట్స్ని పంపిస్తారు అని మనకు చెప్పడం జరిగింది. అలాగా మానవీయ సత్సంబంధాలు ఏర్పడటానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే శాంతే. మిషన్ ఆఫ్ గుడ్ విల్ అని చెప్పి లూసిస్ ట్రస్ట్ వాడుతుంది త్రూఅవుట్ వరల్డ్. గుడ్ విల్ అనే దానికి ఏం చెప్పారంటే శాంతిని నెలకొల్పడమే గుడ్ విల్. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి కోసం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉంటాం పేపర్లలో. ఇదివరకుకి ఇప్పటికీ తేడా అది. ఇదివరకు ఏంటంటే ఎలాగోలా యుద్ధం చేసేవాడు నోరు ముగించారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలాగోలా కష్టపడైనా సరే శాంతిని నెలకొల్పాలి అని ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. అది అలాంటి పరిస్థితి రావాలంటే అలాంటి సంకల్పం తీసుకునేవాడి బుద్ధి సన్మార్గం వైపు ఉండాల్సిందే. ఎక్కడ శాంతి నెలకొల్పబడుతుందంటే, ఎక్కడ రామరాజ్యం ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. రామరాజ్యం అంటే ఎక్కడో రాముడు వస్తాడు మళ్ళీ రాజ్యం చేస్తాడు అని కాదు. ప్రతి వాళ్లల్లోనూ వాళ్ళ ఆత్మారాముడు ఉంటాడు. ప్రతి వాళ్లలో ఆత్మారాముడు అంటాం మనం. ఆత్మారాముడు అంటే ఏంటి, రాముడు అంటేనే అర్థం తనలో తాను ఆనందంగా ఉండేవాడు. తనలో తాను ఆనందంగా ఉంటామంటే అర్థం వాడికి బయట వాటి వల్ల ఆనందం కాదు, తను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడంతే. బయట బాగా ఎండ దంచేస్తుంది అనుకోండి, 50 డిగ్రీలు ఉంది విజయవాడలో. చాలామంది విజయవాడలో 50 డిగ్రీలు చూసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే తనలో తాను ఆనందంగా ఉండే ఆత్మారాముడి స్థితిలో ఉన్నవాడికి ఏమీ అనిపించదు, అది హాయిగా ఉంటాడు. వణికిచ్చేసి చలి ఉంది, -50 డిగ్రీస్ ఉంది, అయినా సరే వాడికి ఏమీ చలేదు, బాగుంటాడు బాగుంటాడు. అలాగే అందరికీ ఏమున్నా సరే ఇంకా అవి లేవు మాకు ఇవి లేవు అని వెంపర్లాడే వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. అలాంటి వీడికి ఉండవు, ఏముంటే వాటితో తృప్తిగా జీవిస్తాడు. అంటే దరిద్రంతో జీవిస్తాడని కాదు, మళ్ళీ దారిద్ర్య బాధ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి కావలసినంతలో ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు, అందుకని సమృద్ధంగా ఉంటాయి. కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా సరే ఎంతమంది వెళ్ళినా సరే భోజనం పెట్టేవాళ్ళు కొందరు వ్రతంగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు సమృద్ధి ఉంటూనే ఉంటుంది. అదంతా ఎందుకు చెప్పుకోవాలంటే ప్రకృతిలో ఒక నియమం ఉన్నది, ఇచ్చే కొద్దీ వస్తూ ఉంటుంది. సప్లై ఎక్కడొస్తుందంటే డిమాండ్ బట్టి వస్తుంది. సప్లై డిమాండ్ అని మనకు కామర్స్లో ఉంటుంది. జనరల్గా డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉంది అనుకోండి, రేటు పెరుగుతుంది. డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ ఉంటే రేటు పడిపోతుంది. కానీ ఇక్కడ సప్లై ఎక్కువ ఉంటుంది, మనకి ఎంత సప్లై కావాలి అని డిమాండ్ చేస్తే అంత సప్లై వస్తూనే ఉంటుంది. ఈక్వల్గా ఉంటాయన్నమాట, ఈ కామర్స్ వేరుగా ఉంటుంది. అలాంటి సమృద్ధి అనే స్థితి ఒకటి కొందరు జీవితాల్లో అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్న అమృతత్వం అనేది అంత సులభంగా అర్థం కాదు. ఈ అమృతతత్వంతో పాటు శాంతి సమృద్ధి అనేవి అర్థం కావాలంటే దీన్నే గురువు గారు ఎలా ఇచ్చారంటే, శాంతి సమృద్ధి అమృతత్వం ఈ మూడు సాధించాలంటే మనకేముండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే దేనివల్ల అమృతతత్వం వస్తుంది, అమృతము అంటే మృతము అంటే చనిపోవడం, నశించడం, మృతం అంటే చనిపోవడం. కాబట్టి అమృతము అంటే చనిపోకుండా ఉండడం. మరి భూమి మీద అందరూ చనిపోకుండా ఉన్నారా? విష్ణు పురాణం చదివామనుకోండి, దాంట్లో రఘువంశం యొక్క రాజులందరినీ చెప్తూ ఉంటాడు వాడు, ఒక్కొక్కళ్ళని. వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పాడు. ఎవరో లేరు కదా భూమి మీద, లేరు. కానీ సరిగ్గా దర్శనం చేయగలిగిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ద సో కాల్డ్ డెడ్ పీపుల్ క్యాన్ బి సీన్ అంటాడు ఒక చోట. ద సో కాల్డ్ డెడ్ అంటాడు, అంతే తప్ప డెడ్ పీపుల్ కాదు. అందుకని మనం ఎవరన్నా శరీరం వదిలేస్తున్నప్పుడు చూస్తే అది సో కాల్డ్ డెడ్ అంతేగాని నిజంగా డెడ్ కాదు. భారతంలో వ్యాసుడు అందరినీ మళ్ళీ చూపిస్తాడు, ఎవరి కొడుకుల్ని వాళ్ళు, ఎవరి భర్తల్ని వాళ్ళు చూస్తారు. చూసి కాసేపు అందరూ సంతోషంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ సీన్ అంతా మార్చేస్తాడు వ్యాసుడు. భారతంలో మనకు అది కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అమృతతత్వము అంటే కంటిన్యూస్గా కాన్షియస్నెస్ ఉండటం. కాన్షియస్నెస్ అంటే ఏంటి చెప్పుకున్నాం, చేతనత్వము. పదార్థము శక్తి రెండు కలిసినప్పుడు చేతనత్వం ఏర్పడుతుంది. ఈ చేతనత్వం పదార్థంతో కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి, కలిపి ఉంచాలి. మనం నిద్రపోతున్నాం అనుకోండి, మనం నిద్రపోతున్నప్పుడు మనం ఎక్కడ పడుకున్నామో కూడా తెలియనంత గాఢ నిద్ర, సుషుప్తి. ఆ సుషుప్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాసేపు మనం అంతా మర్చిపోయి మనలో మనం ఉంటాం. చాలా విషయాలు మనకు మన ఎరుకలోకి ఉండవు. దీన్ని నిద్రపోతున్నాం కాబట్టి మర్చిపోతున్నాము, లేకపోతే గుర్తుంటాయని ఎవరన్నా అంటే దానికి కూడా ఉంది. దానికి ఏం చెప్తారంటే, మనం రోజు ఆఫీసుకు వెళ్తూ ఉంటాం. ఆఫీసుకు వెళ్తున్నప్పుడు బోల్డ్ అటు ఇటు కొట్లు ఉంటాయి చాలా వరకు. ఏ కొట్టు ఎక్కడుంది ఎవరికన్నా గుర్తుంటుంది? అస్సలు గుర్తుంది. మనకు ఏదన్నా పని పడి అవసరం అయ్యి అది కొనుక్కోవాలంటే అప్పుడు వెతుకుతాం ఈ కొట్టు ఎక్కడుందని, ఎంక్వైరీ చేస్తాం. రెండు మూడు సార్లు అవసరం ఉందనుకోండి అప్పుడు ఆ కొట్టు ఒక్కటి మటుకు గుర్తుంటుంది తప్ప మిగతా ఏవి గుర్తుండవు. ఫలానా చోట ఉంది, ఫలానా సెంటర్లో ఉంది, కుడివైపు లేదా ఎడమవైపు, మూడో కొట్టు, నాలుగో కొట్టు, ఇలాగ అంతే తప్ప ఆ కొట్టు పక్కన ఏముందో కూడా పెద్దగా గుర్తుండదు. అది మనం అవేర్నెస్లో ఉన్నాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే అమృతతత్వానికి అవేర్నెస్. ఎక్కడా కూడా మనం అవేర్నెస్ని పోగొట్టుకోకుండా ఉండడము. మనం మన యొక్క అవేర్నెస్ని పోగొట్టుకోవడమే మృత్యువు అని చెప్తారు. సనస్సుజాతుడు అని చెప్పి సనక, సనందన, సనస్సుజాత, సనత్ కుమారులని నలుగురు కుమారులు ఉన్నారు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు. నారదుడు తర్వాత వీళ్ళు నలుగురు వచ్చారు. వీళ్ళల్లో ఆ సనస్సుజాతుడైన ఆయన భారతంలో మృత్యు గురించి చెప్తాడు. మృత్యు గురించి చెప్తూ, నువ్వు ఎప్పుడైతే ఎరుక కోల్పోతావో అదే నీకు మృత్యువు. మనకు ప్రతిరోజు మృత్యు, ప్రతిరోజు ఒక కొత్త జన్మ అని గురువు గారు ఇచ్చిన సూత్రంలో రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు పూర్తిగా అన్ని మర్చిపోతాం అనమాట, ఏవి గుర్తుండవు. యాక్చువల్గా గుర్తుండవు అంటే మనం అక్కడ పడుకునే ఉన్నాం కదా, అది గుర్తుంది కదా. ఫలానా చోట పడుకున్నాం, మంచి మీద పడుకున్నాం, చాలా తూర్పు వైపు పెట్టి పడుకున్నాం, లేకపోతే ఇలా పెట్టి పడుకున్నాం, ఇవన్నీ ఉంటాయి. కాదు, అది కాదు గుర్తుండటం. రాత్రి మనం పడుకున్న తర్వాత ఈ శరీరంలోంచి బయటకు వస్తాం. ప్రతి వాళ్ళు వస్తారు, వాళ్ళు సాధన చేయకపోయినా వస్తారు, సాధన చేసినా వస్తారు. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో పనులు చేస్తారు, కానీ ఏవి గుర్తుండవు. ఫిజికల్ బ్రెయిన్కి ఏవి గుర్తుండవు. సో అక్కడ చేతనత్వం అంతా పోతుంది. మళ్ళీ ఫిజికల్ బాడీలోకి వచ్చేసరికి ఆస్ట్రల్ బాడీ చేతనత్వం అంతా మాయమవుతుంది. లూజింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్. అది ఆ రకంగా లూజింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ మనకు ఎప్పుడు జరిగినా అన్కాన్షియస్ అయిపోయాడు అన్నారనుకోండి ఎవరన్నా, అంటే కాసేపు ఆ స్టేజ్లో ఉన్నట్టే, డెత్ స్టేజ్లో ఉన్నట్టు. ఇవన్నీ ఎందుకు అంటే జీవితము అనే దాంట్లో ఉన్న ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, శాంతి సమృద్ధి అమృతము అనే ట్రయాంగిల్లో మనం అమృతం అనే దాన్ని పట్టుకోలేకపోతాం. ఎందుకంటే అజ్ఞానం వల్ల. సో గురువుగారు ఏమి ఇచ్చారు, గాయత్రి మంత్రం చేస్తూ శక్తి సమృద్ధి సద్భావనలు ఇవి రావాలి, దీనికి ఆ మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోతే జ్ఞానం ఏమని కలుగుతుంది, నేను అమరుడును, నేను ఆత్మను, నేను ఈ శరీరాన్ని కాదు, నాకు చావు లేదు పుట్టుక లేదు అనే జ్ఞానం వస్తుంది. తర్వాత రెండోది ఎలాగ సమృద్ధి, ఇంకోటి అభావము. అభావం అంటే సరైన భావం లేకపోవటం. మరి సరైన భావం లేదంటే ఇందాక చెప్పుకున్న అభావం పోవడానికి జ్ఞానం కావాలి. అభావం ఏంటి, నేను ఈ శరీరాన్ని అనుకోవటమే అభావం. మనం అనుకోవాల్సింది ఏంటంటే అనుకోవటం కాదు, మనకు అనుభవంలోకి రావాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను నశించని ఆత్మను, ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు నేనే అనే జ్ఞానం మనకు రావాలి. దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. అలాగే విశ్వంలో ఉన్న ప్రతిది ఏదో తెలిస్తే దాన్ని బ్రహ్మజ్ఞానం అంటాం. మనలో ఉన్నదేమో తెలుసుకుంటే ప్రతి జీవి తనలో ఉన్న తన నిజతత్వాన్ని తెలుసుకుంటే అది ఆత్మజ్ఞానం అంటాం. ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ఏమిటో తెలుసుకుంటే దాన్ని బ్రహ్మజ్ఞానం అంటాం. రెండు ఒకటే, ఆత్మజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానంకి వెళ్తాం, లేకపోతే బ్రహ్మజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానంకి వస్తాం. ఏతావాత అంటే వెరసి తెలుసుకునేది ఏమిటంటే ఈ సమస్త విశ్వము అంతా వ్యాపించి ఉన్నది ఒక్కటే అనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే అమృతతత్వం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి పరమశాంతి సుఖ నిధాన దివ్య రామనామ అని చక్కటి పాట ఉంటుంది. పరమశాంతి ఎక్కడుంటుంది, పరమ ప్రశాంత స్థితి ఎక్కడుంటుంది, శాంతాకారం భుజగశయం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అక్కడ శాంతాకారం, కాబట్టి భగవంతుడి మొదటి లక్షణం శాంతాకారం. మనం కూడా శాంతిని సంపాదించుకుంటే మనం భగవత్ లక్షణమైన శాంతితో మనం జీవిస్తున్నాం. జీవించడానికి గుర్తు ఏంటంటే ఎదగటం కాదు, అంటే పొడుగ్గా పెరిగాడు లేకపోతే అడ్డంగా పెరిగాడు, ఒబేసిటీ లేకపోతే రకరకాల షుగరు బీపీ అవి ఇవి అన్నీ ఉన్నాయి, లేకపోతే టెన్షన్స్ ఉన్నాయి, ఇది ఏమిటండి లైఫ్ అంతా చాలా చిత్రం కష్టంగా ఉంది, బతకలే చస్తున్నాం అనేవాడు చాలామంది సార్. అదంతా కూడా ట్రాష్, అదంతా తప్పు. నిజంగా జీవించేవాడు ఎవడు అంటే మహాత్ములందరూ నిజమైన జీవితం. వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు. పెద్ద పెద్ద మహాత్ములందరూ, మనకు మాస్టర్ గారు ఇచ్చిన గురుసత్తాలో ఉన్న వాళ్ళు ఎవరినన్నా చూడండి, వాళ్ళ దగ్గర అనంతమైన శాంతి ఉంటుంది. వాళ్ళ దగ్గర లేనిదంటే ఉండదు, ఎప్పుడు సమృద్ధిగా ప్రతిదీ ఉంటుంది, ఏది అడిగితే అది ఇస్తారు. వాళ్ళు కంటిన్యూస్గా ఎప్పుడూ ఉంటారు. భౌతిక శరీరము షాడో అంటాం మనం ఇంగ్లీష్లో, నీడ. ఆ నీడని చూసి మనం అది అసలు అనుకోకూడదు. నీడ కాకుండా ఒరిజినల్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఇది నీడ అనమాట. ఆ ఒరిజినల్ చూసిన వాడికి అది ఎప్పుడు చావదు, అలాగే ఉంటుందని మనకు తెలుస్తుంది. కృష్ణుడు దీన్నే చెప్తాడు, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుత. దీన్ని ఖడ్గం ఛేదించలేదు, ముక్కలు చేయలేదు, నీళ్లు తడపలేవు, అలాగే వాయువు దీన్ని ఎండింప చేయలేదు, అంటే ఎండగొట్టేస్తాయన్నమాట. సో తడిబట్టలు ఉన్నాయని కొన్ని బాగా గాలి వేస్తే ఆరుతాయి, అలాగా ఇదేమి గాలి చేత ఆరబెట్టబడదు. ఇలాగా నిత్యం ఎప్పుడు ఉండేది ఏదైతే ఉందో అది ఆత్మతత్వం, అది నువ్వు. అలాంటి జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని అమృతతత్వం అంటాం. ఆ రకంగా మనం గాయత్రి మంత్రం చేయటం ద్వారా శాంతిని పొందుతాం. శాంతి, సమృద్ధి, సద్భావన ఇవి మూడు గురువుగారు ఇచ్చింది. దానికే శక్తి, ఎంత శక్తి ఉంటే వాడు అంత శాంతంగా ఉంటాడు. చిత్రం ఏంటి తెలుసా, శక్తి లేనివాడి అంటే సపోజ్ ఒక వర్క్ చేయాలనుకోండి, దానికి కావాల్సిన నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోతే వాడికి ఎలా ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు కాబట్టి వదిలేయచ్చు. నాలెడ్జ్ ఉన్నా కూడా శక్తి లేదనుకోండి, అప్పుడు ఏం చేయగలరు, ఒక రకమైన బాధ వచ్చేస్తుంది లోపల నుంచి, నాకు ఇంత జ్ఞానం ఉంది, శక్తిని వాడుకోలేకపోతుంది. మీకు కొంచెం చిత్రంగా అనిపించవచ్చు కానీ గణపతి సచ్చిదానంద స్వామి జీవిత చరిత్ర చదివితే దాంట్లో వాళ్ళ అమ్మగారే ఆయన గురువు డైరెక్ట్గా ఫస్ట్, తర్వాత కరపత్ర స్వామి వాళ్ళందరూ ఆయన దీక్ష ఇస్తారు, ఆయన కూడా క్రియాయోగ దీక్ష ఇస్తారు. ఎవరు? గణపతి సచ్చిదానంద స్వామి. ఆయన ఏమంటారంటే సాధన అంతా చేసుకున్న తర్వాత నా దగ్గర ఇంత శక్తి ఉంది, ఇంత శక్తిని ఎలా ఉపయోగించాలి అని కాస్త మథన పడతారు. ఆ మథన పడిన తర్వాత ఆయనకు ఒక మార్గం కనిపిస్తుంది, అప్పుడు కానీ ఆయనకి శాంతి దొరకదు. శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనం మన దగ్గరున్న శక్తిని కానీ మనకున్న జ్ఞానాన్ని కానీ కరెక్ట్ డైరెక్షన్లో ఉపయోగించినప్పుడు మాత్రమే మనకు శాంతి లభిస్తుంది. ఎక్కడెక్కడో ఎంతమందినో చూసామండి, పెద్ద పెద్ద గురువులను కలిసాం, కానీ ఎక్కడ మాకు కావాల్సిన ఆన్సర్ దొరకలేదు. ఇక్కడ దొరికింది, ఇంకెక్కడే ఉండిపోతాం అన్నవాళ్ళు రమణ మహర్షి గారి దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఏం దొరికిందంటే వాళ్ళకి కావలసిన శాంతి లభించింది, సమాధానం లభించింది. అలాగే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ అసలైన గురువు దగ్గర నిజమైన శాంతి లభిస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ జీవితం జీవితంలా ఉంటుంది. అది ఇక్కడ పాయింట్. ఆ రకంగా ఎక్కడ మనకు అనంతమైన శాంతి లభిస్తుందో, ఎక్కడ మనకు అనంతమైన సమృద్ధి ఉంటుందో, ఎక్కడ అమృతతత్వం ఉంటుందో, ఆ మూడిటిని కలిపిన జీవితం అనే దాన్ని జీవించేవాళ్ళు గురువులు. అలాంటి గురువు యొక్క దర్శనం చేయిస్తుంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని మనం రెగ్యులర్గా చేస్తే మనకు సద్గురు సందర్శనం జరుగుతుంది. ఆ సద్గురు సందర్శనం ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి వాడి జీవితంలో శాంతి అనేది మొదలవుతుంది. ఆ రోజు నుంచి వాడికి లేమి అనేది లేకుండా, ఇప్పుడు బాబా గారి వాగ్దానాలు ఉన్నాయి 11, దాంట్లో షిరిడీ ప్రవేశమే సర్వ పాపహరణము. నా భక్తుడు ఎప్పుడూ కూడా లేమితో బాధపడడు. లేమితో బాధపడ్డంటే సమృద్ధిగా ఉంటాయి, కావాల్సినవన్నీ ఉంటాయి అది. అలాగా ప్రతి గురువు కూడా కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. గురువుగారు అయితే చాలా స్ట్రైట్గా సింపుల్గా చెప్పారు, మీరు నా పని చేయండి, నేను మీ పని చేసి పెడతా అండి. మనకు కావాల్సిన శాంతి ఆయన ఇస్తారు, మనకు కావాల్సిన సమృద్ధి ఆయన ఇస్తారు, మనకు కావాల్సిన అమృతత్వం ఇస్తారు. ఏం చేయాలి? మనం వారు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం చేయాలి. వారు ఇచ్చిన ప్రణాళిక ఏంటి? యుగ నిర్మాణ యోజన ప్రణాళిక. గురువుగారు డైరెక్ట్గా డిక్లేర్ చేశారు ఏమని, నిష్కళంక ప్రజ్ఞావతారాన్ని నేను. నిష్కళంక ప్రజ్ఞావతారం గురించి ఎక్కడ ఉంటుందంటే సీక్రెట్ డాక్టర్లో ఉంది. మనకు కిషోర్కి చాలా ఇంట్రెస్ట్ కదా సీక్రెట్ డాక్టర్. సీక్రెట్ డాక్టర్లో అవతారాల గురించి చెప్తూ, ఎ మ్యాన్ విల్ కమ్ హూ విల్ చేంజ్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని ఒక సెంటెన్స్ ఉంటుంది. అది దాన్ని కోట్ చేస్తూ మేడం బ్లావెట్స్కి ఏమంటుందంటే పద్మ పురాణంలో ఉన్నది ఇది అని చెప్తుంది. సో ఏదైతే పద్మ పురాణంలో చెప్పబడిందో అది సీక్రెట్ డాక్టర్లో మేడం బ్లావెట్స్కి కోట్ చేశారో, అటువంటి వ్యక్తి, నేను మనుషుల మనస్సులు మారుస్తాను. నాకు చాలా ఆ సెంటెన్స్ చదివిన వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టరు బ్లావెట్స్కి ఇలా ఇచ్చింది కదా సీక్రెట్ డాక్టర్లో, గురువుగారి గురించే కదా అన్నాను. కరెక్ట్ అన్నాడు. అలాగా 1875లో పెట్టిన ఈ మన థియోసాఫికల్ సొసైటీ ఏదైతే ఉందో దాంట్లో ఒక 13 ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఈ 1888 ఆ ప్రాంతంలో అనుకోండి, 86 ఆ ప్రాంతంలో సీక్రెట్ డాక్టర్ని వచ్చింది. దాంట్లో ఉన్న ఆ సెంటెన్స్ ఎక్కడి నుంచి తీసుకుని రాసింది ఆవిడ? పద్మ పురాణంలోంచి తీసుకుని రాసింది. అంటే గురువుగారు నిష్కళంక ప్రజ్ఞావతారంగా వస్తారు అనే విషయం వ్యాసుడు పద్మ పురాణంలో ఎన్నడో రాసి ఉంచాడు. అంటే వీరి పేరు ఉండదు అక్కడ, క్లియర్గా ఉంటుంది, ఏ మ్యాన్ విల్ కమ్ హూ విల్ చేంజ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అని. మనం కిందసారి క్లాస్లో చెప్పుకున్నాం, సూచనలు ఉంటాయి, ఆగమనానికి సూచనలు ఉంటాయి, మనం వాటిని కొరలేట్ చేసుకుంటూ ఉండాలండి. ఆ రకంగా రాబోయే అవతారం ఏమి సాధించాలనుకుంటుందో అది సాధించడానికి కావాల్సిన ప్రణాళిక మొత్తం గురువుగారు యుగ నిర్మాణ యోజనగా ఇచ్చేశారు. గాయత్రి పరివార్ అనే పరివార్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికే ఇచ్చేశారు. ఆ ఇచ్చినవన్నీ కూడా సాధించడానికి మనందరికీ కుంభరాశి ప్రభావం ఏదైతే ఉందో, కుంభ చైతన్యం, కుంభయుగం నడుస్తోంది ఇప్పుడు. కుంభయుగం అంటే ఏంటంటే అనాలిసిస్ కాకుండా సింథసిస్, మనకు వేరువేరుగా కనిపిస్తున్న వాటన్నిటిలో కూడా అండర్ కరెంట్గా ఏమున్నది, కామన్గా ఏమున్నది, వీటన్నిటిని కలిపి ఉంచేది ఏముంది, వీటన్నిటిలో తత్వం ఏంటి, ఎస్సెన్స్ ఏంటి అని తెలుసుకోవడం అనేది సింథసిస్. సూర్యకిరణాలు 7 రంగులుగా విడిపోవడం అనేది తెలుసు. 7 రంగులు కలిసిపోతే మళ్ళీ తెల్ల రంగు వస్తుందని తెలుసు. ఆ 7 రంగులు కలిపేస్తే తెల్ల రంగు రావడం అనేది సింథసిస్. తెల్ల రంగులోంచి, తెల్ల కిరణంలోంచి 7 రంగులు రావడం అనేది అనాలిసిస్. ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ సింథసిస్ జరుగుతుంది. అందుకని ఎంతమంది గురువులు వచ్చినా వాళ్ళు చెప్పేది ఏంటంటే వీటన్నిటి యొక్క సింథసిస్ ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడు ఎన్నన్నా బయటకు కనిపించవచ్చు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు, డాబా పైన నీళ్లు పడుతున్నప్పుడు ఒకవైపున సింహం బొమ్మ ఉందిట, దాని నోట్లోంచి నీళ్ళు వస్తుంది, ఇంకోవైపు పులి బొమ్మ ఉంది నోట్లోంచి నీళ్ళు వస్తుంది, ఇంకోవైపు ఆవు బొమ్మ ఉంది నోట్లోంచి నీళ్ళు వస్తుంది, ఇంకోవైపు నెమలి బొమ్మ ఉంది దాని నోట్లోంచి నీళ్ళు వస్తుంది. కానీ నెమలి, పులి, సింహం, ఆవు ఇలాగ ఇన్ని లేవు, అవి బొమ్మలు మాత్రమే, దాంట్లోంచి వచ్చేదంతా నీరు ఒక్కటే. అలాగా పైకి కనిపించే మతాలు ఎన్నున్నా దాని అంటింట్లోంచి పనిచేసేది ఒక్కడే దేవుడు, అది సింథసిస్ అంటే. అలాగే గురువులు అందరూ ఉన్నా కూడా గురుతత్వం ఒక్కటే, గురు రూపములు వేరు గురుతత్వం ఒక్కటే అని మనకు మాస్టరు ట్రాన్స్లేట్ చేసిన పాట ఉంటుంది. అద్వితీయము గురు నిర్మాణము ఎంచి చూడ ఈ జగతిలోన, ఆ రకంగా గురువు గారు రాసిన పాట అది. ఏది అద్వితీయము గురు నిర్మాణం ఎంచి చూడ ఈ జగతిలో, జీవము లేని ఈ జీవులలో జీవము నింపే వాడే గురువు అని గురువు యొక్క కార్యక్రమాన్ని, జీవం లేని జీవుల్లో జీవం నింపడం అంటే వాళ్ళలో శాంతిని, సమృద్ధిని, అమృతత్వాన్ని నింపడం అనేది గురువుల యొక్క పని. ఆ రకంగా మనకు లైఫ్ని ప్రసాదిస్తారు, హౌ టు లివ్ అనేది చెప్తారు. ఆ హౌ టు లివ్ అనేది చెప్పడానికే గురువు గారు 3200 పుస్తకాలు రాశారు. దాంట్లో జీవితాన్ని నేను ఆధ్యాత్మిక పదం వైపుకు మలుచుకున్నాను, నా జీవితాన్ని ఆధ్యాత్మిక పదం వైపు మలుచుకోకుండా ఎంత జపం చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు అని చాలా క్లియర్గా ఇచ్చారు. అందుకని మన జీవితం ఆధ్యాత్మిక పదం వైపు మలుచుకోవాలి. దీంట్లో ఎలా మలుచుకోవాలి, అమ్ము దీన దుఃఖీ నిర్బలం వికలం కే సేవకు బన సంతాప హరే జో హో భూలే భటకే భిచుడే ఉనుకో తారే ఖుద్ తరజావే వహ శక్తి హమేదో దయానిధే కర్తవ్య మార్గ పర డట జామే. మొత్తం అంతా ఎస్సెన్స్ ఇది. వెనకబడిన వాళ్ళని మేము ముందరకు తీసుకొస్తాం, దారి తప్పిన వాళ్ళని దారి వైపు చూపించి దారిలోకి తీసుకొస్తాం, దారి మళ్ళిన వాళ్ళని దారి వైపు నడిపిస్తాం. అందరినీ ఒక సమూహంగా మేము ఆ పదంలోకి, ఆ మార్గం మీద నడిపిస్తాం. ఎందుకు, అలాంటి శక్తిని మాకు ప్రసాదించని మనం గురుదేవులను అడుగుతున్నాం. ఎందుకు ఇది అంతా అంటే జీవితం అంటే ఏంటో జనాలకి తెలియటం కోసం. జీవితం మనం జీవిస్తున్నాం నిజంగా, లేదా ఏదో అలాగా గొడ్డు చాకరి చేసుకుంటూ లైఫ్ గడిపేస్తున్నామా, ఏదో పొద్దున్న లేస్తాం, రకరకాల పనులు చేస్తాం, అన్నం తింటాం, రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ పనులు చేస్తాం, మళ్ళీ నిద్రపోతాం. ఇంకా ఇదికి ఇంత పెద్ద రొటీన్ ఏమి ఉండదు. పిల్లలు ఉంటే వాళ్ళకి స్కూల్కి పంపించడం, లేకపోతే కాలేజీలకు పంపించడం, లేకపోతే ఆఫీసులకి పంపించడం, ఆ తర్వాత మళ్ళీ మామూలే, నథింగ్ మోర్ దాన్ దిస్. ఇంత రొటీన్ ఉంటుందన్నమాట. ఇంత రొటీన్ కాకుండా మనం ఎంత శాంతిగా బతుకుతున్నాం, మనం ఎంత సమృద్ధి అనే దాన్ని ప్లెంటీ అంటాం, ప్లెంటీగా ఉన్నాయి మనకు. ఇంట్లో అన్ని లేవు అనే పదం ఇది వరకు ఎవరు వాడేవాళ్ళు కాదు పూర్వం. ఇప్పుడు ప్రతిదానికి లేవు అయిపోయి ఇలాంటివి అంటుంటాం అనకూడదు. మనం వర్డ్ ఒకటి వాడేమంటే అది అయిపోతుంది. సో ఇవి అయిపోయాయి అనే ఇవి లేవనో అనకూడదు. అలా అనకుండా జాగ్రత్త పడాలి, ముందరే తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో అయిపోకుండా. సో ఇది ఒకటి అయిన తర్వాత, అందుకని ఈ మూడిటికి సంబంధించిన విషయాన్ని చెప్పడానికి మనకు కుంభయుగ చైతన్యాన్ని మనకు అందరికీ అందించడానికి గాయత్రి మంత్రం ఇదివరకు ఎప్పుడో విశ్వామిత్రుడు ఇచ్చాడు కుంభయుగంలో. మళ్ళీ ఇప్పుడు ఆ కుంభయుగ చైతన్యం ఉంది కాబట్టి గురువులు అందరూ ఏం చేస్తారంటే గాయత్రి మంత్రాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదివరకు చాలా తక్కువ మందికే తెలుసు, ఇప్పుడు చాలామందికి తెలుసు, ఇంకా చాలామందికి తెలియాలి. అందుకని గాయత్రి రాబోయే అవతారాన్ని రాబోయే అవతారానికి కావలసిన బేస్ వర్క్ ఏదైతే ఉందో, గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, అది చేయటానికి ఎలా ఉపయోగపడుతుందంటే మనం సరియైన మానవీయ సంబంధాలతో జీవిస్తాం, శాంతిగా జీవిస్తాం, అన్ని సమృద్ధిగా. ఇంకా ఆయన శాంతిగాను సమృద్ధిగా అమృతత్వం వచ్చేస్తే ఆయన వచ్చి ఏం చేస్తాడండి అని ప్రశ్న వేయొచ్చు. మొట్టమొదటి శాంతి నెలకొల్పాలి. శాంతి నెలకొల్పితే అసలు జగద్గురువు లేకపోతే అసలు అవతారం ఎందుకు వస్తుంది, బుద్ధుడు ఎందుకు వచ్చాడు, అప్పుడున్న మూఢాచార్యాలు పోగొట్టి అనంతమైన జ్ఞానాన్ని అంతటికీ గుర్తుగా ఒక ప్రతినిధిగా ఆయన వచ్చాడు బుద్ధుడు. క్రైస్ట్ ఎందుకు వచ్చాడు, అనంతమైన ప్రేమనికి ప్రతినిధిగా వచ్చాడు. ఆయన ప్రేమ జ్ఞానం రెండు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే అవతారం ఈ అనంతమైన జ్ఞానం, అనంతమైన ప్రేమ ప్లస్ అనంతమైన సంకల్పశక్తి, ఈ మూడిటిని కలుపుకొని వస్తాడు. ఈ మూడిటిని కలుపుకొని వచ్చే ఈయన రావటానికి జనరల్గా సంకల్పశక్తి అంటే ఎలా ఉంటుందంటే ఇది అయిపోవాలి అంటే వెంటనే అయిపోవాలంతే, మన దానికి ప్రశ్నలు వేయటానికి ఉండదు. అలాంటప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత జ్ఞానంతో ఉండాలి, ఆ చెప్పినది చేయటానికి ఎంత చురుగ్గా పనిచేయాలి, ఆ చెప్పింది పనిచేయటానికి ఎంత సమృద్ధంగా వనరులు ఉండాలి, ఆ చెప్పింది అర్థం చేసుకోవడానికి ముందర కావాల్సిన శాంతి ఉండాలి. శాంతంగా వింటేనే అర్థం అవుతుంది ఏదని. అంతేగాని ఎక్కడో మనసు పెట్టుకోను లేదా గజిబిజిగాను ఉండి మనస్సు పరాకుగా ఉన్నాం అనుకోండి, మనం పరాకుగా ఉంటే అర్థం కావచ్చు చెప్పింది. అలాగా శాంతి ఇంత చిన్న విషయాల్లోనే అవసరం అవుతున్నప్పుడు, ఒక అవతారం అనేది భూమి మీదకి వస్తున్నప్పుడు ఎంత శాంతి ఉండాలి. శాంతి అంటే సాక్షాత్తు భగవత్ శక్తి అంతే. శాంతి ఉంటేట అరవిందులు చెప్తారు అసలు రోగమే రాదు. మనకు శాంతి భౌతిక దేహంలో ఉండాలి, శాంతి కోరికల శరీరంలో ఉండాలి, అలాగే మన ప్రాణమయ శరీరంలో ఉండాలి, ఇంకా మనోమయ శరీరంలో ఉండాలి. మనోమయ, ప్రాణమయ, అన్నమయ కోశాలు మూడు కూడా శాంతితో ఉండాలి. మనం శాంతి పాఠం చదువుతాం, స్వస్తి ప్రజాభ్య పరిపాలయ అంటాం. దాంట్లో శాంతి 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 అని మూడు సార్లు అంటాం చూసారా, మూడు సార్లు శాంతి, మూడు శరీరాలకి అనమాట శాంతి. అలాంటి శాంతి రావాలి, శాంతి ఉండాలి. ఎక్కడ ఒకటి ఉంటే కుదరదట, భూమి అంతా కూడా శాంతితో నిండాలి. శాంతి నిండినప్పుడే, శాంతి నిండాలంటే ఏం చేయాలి, మనం చేయాల్సిన పని ఏంటంటే పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తిని పెంపొందించుకోవాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అనే శక్తిని పెంపొందించుకుని ఆ పరిస్థితుల్ని బాగలేకపోతే కనుక సుఖంగా ఉండడానికి ఏం చేయాలి అనే సంకల్పాన్ని జోడించినప్పుడు శాంతి ఏర్పడుతుంది. అంతే తప్ప యుద్ధం చేస్తే శాంతి ఏర్పడుతుంది అంత తప్పు. అనారోగ్యంతో ఉన్నవాళ్ళని చూసి ఏం చేయాలి, ఆరోగ్యం ఎలాగ వస్తుంది అని ఆలోచించి వాళ్ళకి ఆ అనారోగ్యం పోగొడితే అప్పుడేమవుతుంది, ఆ ఆరోగ్యం సంపాదించుకున్న వాడికి శాంతి కలుగుతుంది, అమ్మయ్యా నాకు ఇప్పుడు హాయిగా ఉంది అంటాడు, అది శాంతి. అలాగే భూమి మొత్తము కూడా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. లేటెస్ట్గా ప్యారిస్లో మనకు జరిగింది చూసారా, పర్యావరణం గురించి 2 డిగ్రీల సెల్సియస్ తగ్గించడానికి మేము కృషి చేస్తాం. అలాంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట మెయిన్గా వాళ్ళ ఆలోచన ధోరణి అంతరూ కూడా గురువులు ప్రభావితం చేస్తారు, చేసి భూమి కాపాడటానికి ఏమేం చేయాలో ఆ పనులన్నీ వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. వాళ్ళ మనస్సుని ప్రభావితం చేయగలరు. ఎవరు వాళ్ళ మనస్సును ప్రభావితం చేయగలరు? గురువులు చేయగలరు. గురువు ఎలా చేస్తాడు అనేది గాయత్రి చెప్తుంది, గాయత్రి మంత్రం. ఎందుకంటే గాయత్రి మంత్రంలో ఉన్న ముఖ్యమైనది ఏంటి, సవితా శక్తి. ఆ సవితా దేవత యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ భర్గశక్తి మన మనస్సులో ఉన్న శక్తితో అనుసంధానం చేసుకుంటున్నాను, నా మనస్సు సవిత అని భావనతోటి, మనస్సే సవిత, సవితే మనస్సు అని ఈ రెండింటికి అభేదం అనమాట. సవిత మనస్సు రెండు ఒకటే. సవిత అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి మొత్తం దేని నుంచి బయటకు వస్తుందో, సృష్టిలో ఉన్న సమస్తం దాంట్లో నుంచి బయటకు వస్తాయి. అలాంటి సృష్టి మొత్తాన్ని ఏదైతే ప్రసవిస్తోందో అది సవిత. అంటే ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆరిజిన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అందుకనే దానికి తెలుగు మనకు పేరు ఏం పెట్టారు, దేవమాత, దేవతలందరూ దాంట్లోంచి వస్తారు. విశ్వమాత, అనేక కోటి విశ్వం అంతా బ్రహ్మాండాలు అన్ని దేంట్లోంచి వస్తాయి. వేదమాత, అన్నీ మనకు వేదాలు ఏమి ఉన్నాయో అవన్నీ దాంట్లో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు అన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి. కాబట్టి ఇట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇట్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్, ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ బర్త్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీథింగ్నే సవిత అంటాం. కాబట్టి మన మనస్సు ఎప్పుడైతే ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిందో, మన మనస్సు ఎప్పుడైతే ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయిందో, అప్పుడేమవుతుంది, మన మనసులోంచే శాంతి వస్తుంది, మన మనసులోంచే సమృద్ధి వస్తుంది, మన మనసులోంచే అమృత తత్వం వస్తుంది, మన మనసులోంచే సమస్త వేద విజ్ఞానం వస్తుంది. గురువు గారు చాలా డైరెక్ట్గా చెప్పారు, నేను ఇన్నేళ్ళు కూడా గాయత్రి తప్ప ఇంకేమీ చేయలేదు, ఇంకేమీ చదువుకోలేదు. గాయత్రి చేసి నేను ఇంకా 24 సంవత్సరాల పాటు, 24 సంవత్సరానికి 24 లక్షలు గాయత్రి పురస్కరణ అయింది బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు పుస్తకాలు తిప్పడం మొదలెట్టారు. అప్పటికే ఆయనకు కావాల్సిన జ్ఞానం అంతా వచ్చేసింది. గాయత్రి సద్బుద్ధిదాయిని, గాయత్రి వేదమాత, దేవమాత, విశ్వమాత, ఆ రకంగా నాకు సమస్తాన్ని ఆవిడే చెప్పింది అని క్లియర్గా చెప్పుకుంటారు. మనం కూడా మన మనస్సును ఎప్పుడైతే గాయత్రి మంత్రంలో చెప్పబడిన అధిష్టాన దేవత సవిత ఉన్నదో, ఆ సవితతో మన మనస్సు ఒకటైపోయి, మన మనస్సే సవిత అయిపోయి, సవితే మన మనస్సు అయినప్పుడు సమస్తము శాంతిమయం చేయగలం, సమస్తము ప్రేమమయం చేయగలం, సమస్తము సమృద్ధిగా అన్నీ వచ్చేటట్టు చేయగలం. ఇవన్నీ ఒకళ్ళిద్దరు చేస్తే కాదు, అందరూ చేయాలి, సామూహికంగా చేయాలి. అలాగా సామూహికంగా చేయాలి కాబట్టి నహ అంటే మా యొక్క ధియో యో నహ ప్రచోదయాత్, మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం జరిగింది. ఆ రకంగా చేస్తూ భూమి మొత్తాన్ని శాంతిమయం చేసినప్పుడు ఆ జగద్గురు యొక్క పునరాగమనము జరుగుతుంది, దానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటి. మరి రెండోది ఏంటంటే, ఆ జగద్గురు వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించగలిగి ఉండాలి మనం. వచ్చాడు వెళ్ళాడు అన్నట్టు కాకుండా, ఇప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఎంతమందికి తెలుసు? కృష్ణుడు వచ్చినప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు. వ్యాసుడికి ఎలాగో తెలుసు, అలాగే భీష్ముడికి తెలుసు. మిగతా వాళ్ళకి ఆయన దివ్య దర్శనం ఇచ్చినా కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా బావను, మా సఖుడను, అంటే మా ఫ్రెండ్ ఇలా అనుకుని మర్చిపోతారు తప్ప గుర్తుండదు. అలాగే రాముడు వచ్చినప్పుడు కూడా వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు, ఆ దశరథుడికి తెలియదు. మరి కౌశల్యకి విశ్వరూపం చూపిస్తాడు కానీ ఆయన ఆవిడే మర్చిపోతుంది. ఇలాగా కొందరికి మాత్రమే తెలిసి చాలామందికి తెలియదు. మరి అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగద్గురువు ఆగమనానికి గాయత్రి మంత్రానికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నకి జగద్గురువు చేతనత్వం ఎక్కడికి పోలేదు, ఈ భూమి మీద ఎప్పుడూ ఉన్నది, ఆ జగద్గురువు మనలోనే ఉన్నాడు, తేజలో ఉన్నాడు, కిషోర్లో ఉన్నాడు, అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిలో ఉన్నాడు, అరుణ్లో ఉన్నాడు, ఇలాగా శైలజ గారిలో ఉన్నాడు. ఎవరైతే మనం వింటున్నారని కాదు, వింటున్నా వినకపోయినా ఏం చేస్తున్నా, కల్పన గారిలో ఉన్నాడు, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిలో, వాళ్ళ జాతి మత కులాలతో మనకు సంబంధం లేకుండా, వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపారం వాళ్ళ వృత్తితో సంబంధం లేకుండా, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరిలో జగద్గురు చేతనత్వం ఉన్నది. అది ముందర మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోతాం మనం. మీరెవరండి అని అడగంగానే, నా పేరు విజయ, నా పేరు శివరాం, నా పేరు లేదా కల్పన, నా పేరు సీతారాం, ఇలా చెప్తాం తప్ప మనలో అంటే మనకు తెలియదు కాబట్టి అలా చెప్తున్నాం. తెలిసినప్పుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకుని మనకు గుర్తుండాలి ముందర. బయట వాళ్ళకి అలా చెప్పామనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. ఇప్పుడు మన దాంట్లో కొత్తగా వచ్చారు అరుణ్, పేరు ఏమిటని అడిగితే అరుణ్ అనే చెప్పాలి, అంతే తప్ప జగద్గురు చేతనత్వాన్ని అనకూడదు. ఒకవేళ నిజంగా జగద్గురు చేతనత్వం పనిచేస్తున్నా బయట వాళ్ళకి అలా చెప్పక్కర్లేదు, మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మన ప్రాణ శరీరము ద్వారా జగత్ గురు యొక్క దివ్య చేతనత్వం పనిచేస్తున్నది అని మనకు గుర్తుండాలి. అలాంటి గుర్తు రావాలంటే మనం గాయత్రి చేస్తే తప్ప రాదు, ఊరికే నోటితో అంటే కుదరదు. ఓకే, నోట్తో అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు, చిలక పలుకు అంటారు. చిలక పలుకులు కాదు, చిలక పలుకుల వల్ల ఎఫెక్ట్ ఏ ఉండదు. మనం నిజంగా మనలో జగద్గురు చేతనత్వం పనిచేస్తుందంటే ఎలా ఉండాలి? జగద్గురు వస్తే ఎలా ఉంటుందని చెప్పుకుంటున్నారు? సత్సంబంధాలు ఏర్పడతాయి, మానవీయ సత్సంబంధాలు. అవి ఎలా కనిపిస్తాయి? శాంతిగా కనిపిస్తాయి. కాబట్టి మన ముందర మన లైఫ్లో శాంతి ఎస్టాబ్లిష్ అవ్వాలి. శాంతి శాంతి అని అరవకుండా ముందర ఏం చేయాలి? మనలో ఉన్న జగద్గురు చేతనత్వానికి మన మనస్సుని సమర్పించుకోవాలి. ఈ మనస్సు ఎక్కడుంది? జగద్గురు చేతనత్వంలో ఉంది. నా వ్యక్తిగత చేతనత్వం ఎక్కడుంది? జగద్గురు చేతనత్వంలో ఉంది. కాబట్టి అంతా ఎక్కడుందంటే అందరూ కూడా జగద్గురు చేతనత్వంలోనే ఉన్నారు. అందరం జగద్గురు చేతనత్వంలో, మిగతా వాళ్ళు కూడా అలా అనుకుంటేనే ఉంటారు. వాళ్ళు అనుకోకపోతే ఉండరు. తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే ముందర మనం అనుకోవడం మొదలెట్టాలి. నాలో ఉన్న జగద్గురు చేతనత్వానికి ఈ మనస్సుని సమర్పించుకున్నాను, ఈ ప్రాణాన్ని సమర్పించుకున్నాను, ఇంద్రియాలను సమర్పించుకున్నాను, నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అప్పుడు ఏమవుతుంది? మన బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడే గాయత్రి మంత్రం జరుగుతూ జగద్గురు చేతనత్వం మన ప్రాణం ద్వారా, మన మనస్సు ద్వారా, మన ఇంద్రియాల ద్వారా వ్యక్తం అవుతుంది. ఎలాగైతే ఆకాశంలో ఎలక్ట్రిసిటీ ఉంటే డైనమో తిరిగితే అప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో, అలాగే మనం మన యొక్క సంకల్పంతో, మన యొక్క భావనా శక్తితోటి, ఇమాజినేషన్ అంటే ఇక్కడ వేరేలాగా అర్థం చేసుకోకండి. ముందర మనం ఏం చేయాలంటే జగద్గురు చేతనత్వం మనలో ఉన్నది అని అనుకోవాలి. సింపుల్గా అనుకోగానే మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అనుకోగా అనుకోగా జగద్గురు చేతనత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆ జగద్గురు చేతనత్వంలో నా చేతనత్వం లీనమైపోవాలి అని గాయత్రి చేసామనుకోండి, అది కూడా తెలుస్తుంది. ఎలాగైతే ఒక గ్లాసులో నీళ్లు, ఇంకో గ్లాసులో నీళ్లు, రెండు దీంట్లోంచి దాంట్లోకి, దాంట్లో నీళ్ళ కలిపాను అనుకోండి, గ్లాసు నిండా నీళ్ళు నిండిపోయాయి. ఇప్పుడు రెండు గ్లాసుల్లో నీళ్లు ఒకటే, అలాగా రెండు గ్లాసులు రెండు నీళ్లు ఉండవు, ఒకటే గ్లాసు దాని నిండా నీళ్లు. అలాగా జగద్గురు చేతనత్వంలో మన చేతనత్వం ఒకటవటం గమనిస్తాం. సమస్తం దేంట్లోంచి వస్తుంది? సవితలోంచి వస్తుంది. కాబట్టి ఈ సృష్టికి ఏమేమి కావాలో, ఏమేమి ఇవ్వాలో ఇచ్చే ఆ అవతార పురుషుడు కూడా ఎక్కడి నుంచి వస్తాడంటే అక్కడి నుంచే వస్తాడు. ఎందుకంటే అవ్యక్తము వ్యక్తం. అవ్యక్తం అంటే ఇంకా కనబడకుండా ఉన్నది, వ్యక్తం అంటే కనబడుతూ ఉన్నది. ఆ అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రావాలంటే సవిత ద్వారా వస్తాడు. కాబట్టి మన మనస్సు ఎప్పుడైతే సవిత అయిపోయిందో, మన మనస్సు జగద్గురు చేతనత్వాన్ని గుర్తించగలదు. జగద్గురు వచ్చాడు అంటే, గుర్తించాలంటే మనం ఆ గుర్తించగలిగిన శక్తి కలిగి ఉండాలి. అందుకని ఏం చేయాలి? మన మనస్సు సవితగా అయ్యేటట్టుగా మనం గాయత్రి రోజు చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ఆ జగద్గురు రావటానికి ఏ ఏ పరిస్థితులు కల్పించమన్నారో ఆ పరిస్థితులు కల్పించేటట్టుగా పనిచేయగలము. జగద్గురు వస్తే ఆయన్ని గుర్తించగలము. ఈ రెండు కూడా మనకు గాయత్రి మంత్రం వల్ల సమకూరుతాయి. అందుకని చక్కగా గాయత్రి చేయటం, గాయత్రి చేస్తూ గురువుగారి సాహిత్యం చదవటం. అప్పుడు కానీ మనకు సరిగ్గా అర్థం కాదు. కాబట్టి గురువుగారి సాహిత్యం చదవకుండా ఉట్టి గాయత్రి చేసినా కూడా పెద్దగా ఏమీ అర్థం కావు. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆ రకంగా అందరూ శ్రద్ధగా కృషి చేసి గాయత్రి మంత్రం జగద్గురు అవతరణకి ఎలా ఉపయోగపడుతుందని మీ అందరూ మీరు ఒక అవగాహనకి రాగలరు గురువుగారి పుస్తకాలు చదివితే. అలాగ వచ్చి మీ మీ అనుభవాలను బాగా పెంపొందించుకుంటూ మీలో ఉన్న జగద్గురు చేతనత్వం మీ మనఃప్రాణ శరీరం ద్వారా పనిచేసేటట్టుగా మీ సాధన జరగాలి అని మనసారా కోరుకుంటూ, మీరందరూ కూడా జగద్గురు వాహికలుగా తయారు కావాలని ఆశిస్తూ, ప్రస్తుత ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.